विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हृदय सिंहासनाधीश्वरुंडे बाबू वेदमातनि नोट वेडलु माट मुंदु कुरुक्षेत्रमुननु मक्कायंदु प्रवचिंचिन महाप्रवक्त बाबू नीवु चूचुनदेल्ल नीवये अनुचु తత్వమసి వాక్యమునకర్ధము నిజము సత్య వస్తువు నెట్టి శక్తులు భూతముల్ దేవతలు నిరోధింపలేరు ప్రాణికోటికి చెందినవాడు బాబు మనము వేరుగామెప్పుడు బాబునకు గాన నిర్భయములం లోలోని సందేహములను వీడి తిరుగాడు అధ్యాత్మ వీధులందు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మై. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. విజయదశమి, దశ ఇంద్రియాలని కూడా విజయము సాధించినటువంటి రోజు. దశ ఇంద్రియాలు విజయాన్ని సాధించాయి అంటే అంతరేంద్రియాలు అందులో ఉన్నవా లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఉంటాయా? ఎందుకంటే దశ ఇంద్రియాలకి మూలము అంతరేంద్రియాలే. అంతరేంద్రియాలు లేకపోతే ఈ పైన ఉన్నటువంటి కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ కదలికకు కారణం ఇది ఏంటి? మూలం ఈ దశ ఇంద్రియాలకి మూలమైనటువంటిది ఏది? మనస్సు. అందుకనే మానవుడు అనిపించుకున్నాం మనం. అటువంటి ఏది ఈ రథంలో, దేహం అనే రథంలో గురుదేవులు అనేటువంటి సారథి కుర్షుని, మరి ఎవరిని నడిపిస్తున్నారండి? నువ్వేమనుకుంటావో, జీవుడు అనుకుంటావా లేకపోతే ఈశ్వరుణ్ణి అనుకుంటావా, మానవుణ్ణి అనుకుంటావా అంటే ఇవన్నీ జీవస్వభావంతో నేను జీవుణ్ణి, మనకి తప్పుతాయేంటి అటువంటివన్నీను, వాళ్ళకంటే జరుగుతాయి కానీ మనం ఏదో జీవుడు జీవస్వభావం ఎక్కడ పోతుంది అని ఎవరికి వాళ్ళే దాటవేస్తే అసలు ఈశ్వరతత్వాన్ని అనుభవించేదెవరు? అసలు ఉన్నదే ఈశ్వరతత్వం కదా, అక్కడ ఉన్నటువంటి దాన్ని గుర్తించకుండా లేనివి ఎన్నో తెచ్చిపెట్టుకుంటున్నాం మనం. ఈ గూటికి తెచ్చిపెట్టుకుంటున్నామా? ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోవట్లా, ఇక్కడున్నదే సరిగ్గా అర్థం చేసుకోకపోయేసరికి ఏమవుతుంది, అక్కడ తలనొప్పి వస్తుంది అంతే. తల ఉండొచ్చు కానీ తలనొప్పి ఉండకూడదు అంతే కదా, కాలుండొచ్చు కాళ్ళనొప్పి ఉండకూడదు కదా. ఒకప్పుడు కింద శుభ్రంగా మఠం వేసి కూర్చునేవాళ్ళం, ఎవరన్నా పైన కూర్చోమంటే చాలా చిన్నతనంగా ఉండేది. మరి రాను రాను ఇప్పుడేమైంది? ఇప్పుడు మన ఎవరు కింద కూర్చోమనకుండా ఉండే చాలు అనే స్థితికి వచ్చాం. ఎందుకని? ఈ దోషం ఇంద్రియాలదే, కర్మేంద్రియాల్లో ఉన్నటువంటి బలం హీనమైపోబట్టి ఏమవుతుంది, అక్కడ మనస్సు సహకరించట్లా. మనస్సు సహకరించి ఒకవేళ చెయ్యాలన్నా కూడా అవేమవుతుంది, తర్వాత బాధపడాల్సి వస్తుంది. కానీ ఇందాక అబ్బాయి చెప్పారు, ప్రసాద్ ఎంత మంచి బాబుజీ అలా పలికిస్తున్నారు ఆ పిల్లవాడి చేత. ప్రభు యొక్క, నాకు ప్రభువే కావాలి అనుకున్నప్పుడు ఇదంతా ప్రాభవము, ఎంత గొప్పదండి ఇది. నిజంగా దాని మీద ఏకాగ్రత కుదుర్చుకున్నావంటే అనేకత్వానికి ఎక్కడికి వెళ్తాం అసలు? నీ భావన అనేకత్వానికి వెళ్ళబట్టి బాగా వింటే కానీ మీ అందరికీ అర్థం కాదు ఇది. అనేకత్వానికి ఎప్పుడు వెళ్తాము? నువ్వు ప్రభువును మర్చిపోయినప్పుడు. నీకు అనేకత్వం అని అక్కడ గుర్తింపబడదు, ప్రపంచం అనేటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం అంతే. ఆ మనస్సు చెప్పినట్టుగా ఆ వెళ్ళి వెళ్ళి ఎక్కడో ఒక ఎదురు దెబ్బ తగులుతుంది కొంచెం, అప్పుడు నేను ఎక్కడున్నానో అని చూసుకుంటాడు, ఇన్ని రోజులు ఏం చేశాను అని చూసుకుంటాడు, అయ్యో ఏమైపోయింది అనుకుంటాడు అంతే. నువ్వు ఎక్కడక్కర్లా ఉన్న చోటే ఉండి ఇదంతా నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, నాకు ప్రభువే కావాలనుకున్నప్పుడు కనిపించే ప్రపంచము ప్రాభవం అయిపోతుంది. ఏది వెంకటేశ్వర స్వామిని విభో అంటాం కదా, దానికి కూడా చెప్పాడు పాప ఆయన, విభవము అది ప్రాభవము ఇది విభవము. ఈయన విభుడు అండి, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళామండి. విభుడంటే దగ్గరికి వెళ్ళింది, ప్రభు అంటే ప్రార్థించడం, అది కూడా చెప్పాడు కదా. విభుడు అంటే ఏంటి? నీకు ఇంకా నీ భుజాలన్నా నీకు ఆ పక్కన ఉండకపోవచ్చు, తలకాయ పక్కన భుజాలన్నా ఒకవేళ ఉండకపోవచ్చేమో, కానీ విభుడు మాత్రం మన వదిలిపెట్టి ఉన్నాడు. ఎంత బాగుందో. అందుకని ఇప్పుడు ఏమి చదువుకుంటే వస్తుంది, చదువుకోకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేము, మాకు అక్షర జ్ఞానం లేదు అని బాధపడిన అవసరంలా, చదువుకున్న వాళ్ళే వెళ్తున్నారేంటి ప్రభువును గుర్తించడానికి. ఆ ప్రాభవమును అనుభవించిన వాడు విభవాన్ని చెందుతాడు. ఎందుకంటే గూడు చదువుకున్నాడు ఆ స్వామి అంటున్నేవారు ఎప్పుడు గురుదేవులు మనని ఎంకరేజ్ చేయడం కోసం. ఇది ఎవరు చదువుకున్నారు? గూడేమో చదువుకున్నాడా? శబరితల్లి ఏమన్నా చదువుకుందా? మరి ఎందుకు, మరి ఏ వాళ్ళకి భగవంతుడు లభించలేదా? భగవంతుడి అనుగ్రహాన్ని ఎంతో పొందగలిగారు కాబట్టి. చదువులు కాదయ్యా కావలసింది, సంస్కారం. అంటే సంస్కారమో ఏంటో, అదే సంస్కారమో ఏంటో అది ఎలా తెలుస్తుంది? ఏం తెలియక్కర్లా, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు హాయిగా, ఆ భగవంతుడే, అన్నీ భగవంతుడే అనుకుంటే అక్షర జ్ఞానాన్ని కూడా నిన్న మండ తనే చెప్పినట్టున్నాడు, కాళిదాస్కి ఇవ్వలేదా? కాళిదాస్ ఎంత మూర్ఖత్వంలో ఉండేవాడంటే, తను తాను గుర్తించకుండా, అయ్యో తను కూడా పడిపోతాడని గుర్తించకుండా తను కూర్చున్న కొమ్మని తాను నరుక్కుంటున్నాడు ఆయన. అంటే నిజంగా కొమ్మ కనుక తను కూర్చున్న కొమ్మని తాను నరుక్కుంటే ఎక్కడుంటాడు? చూడండి, ఏమన్నా చేస్తావా మనం తెలివి గల వాళ్ళని చేస్తావా అంటే అంత తెలివి తక్కువ వాడు అన్నమాట మందమది. ఎవరు? కాళిదాసు. పూర్వాశ్రమంలో గోవుల గోపన్న. మరి అమ్మ అనుగ్రహం కలిగింది, కలిగేసరికి ఏమైపోయారు? కాళిదాసు అయిపోయాడు. అవన్నీ మనం ఏంటంటే చెప్పుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం, కానీ ఎవరి జీవితాల్లో ఇక్కడ ఈ ప్రభువుని ఆశ్రయించి మనందరి జీవితాల్లో మనం ఒకసారి చూసుకుంటే మనం పూర్వపు మన సత్తా ఎంత, ఇప్పుడు మన యొక్క గుర్తింపు ఎంత? పూర్వం మనకేమొచ్చు? గురుదేవులు ఏనాడు కించపరిచేవారు కాదు. కానీ ఎక్కడుందంటే, అందరూ కడుతున్నారు కదా అని హిందీ పరీక్షలు కట్టాం మేము. హిందీ పరీక్షలు కడితే అవి పాస్ అయ్యి మార్కులు వచ్చే టైంకి ఎలా అర్థమైందంటే, ఎవరైనా పరీక్షలు రాసి పాస్ అయ్యి వస్తే మార్కులు చెప్తుంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఎక్కువ మార్కులు చెప్తుంటారో, భాష్ భాష్ గుడ్ చాలా బాగా చదువుకున్నావు అని బాగా గురుదేవులు ఎంకరేజ్ చేస్తుండేవారు. మనకి అనుకోకుండానే ఈ సన్నిధిలో ఉన్నావేమో, ఓహో మనం బాగా చదివి మంచి మార్కులు వస్తే బాబుజీ మెచ్చుకుంటారన్నమాట. అందుకని అంతేగాని చదవమని కానీ హెచ్చరిక చేయడం కానీ ఇది ఎప్పుడు చేయలేదు. అలాగే సంస్కృతం చదివినప్పుడు కూడా, మరి అలా హిందీ, ఆ తర్వాత కట్టి పరీక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో పరీక్ష ఉందండి అని స్వామితో అప్పుడు చెప్పడం అయింది. రెండు పరీక్షలు మూడు పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయండి పరీక్ష, దానికి ఉంది అయితే రాసేయి అన్నారు. అంతే రాయించేసుకున్నారు ప్రవీణ్ వరకు అయిపోయింది కదా. అలాగే సంస్కృతం వచ్చింది. సంస్కృతం కూడా ఎక్కడికి వచ్చింది అంటే మహాత్ముల యొక్క అనుగ్రహం. సంస్కృతమే ఆశ్రమానికి వచ్చింది పరీక్షల రూపంలో. వడోదర వాళ్ళ పరీక్షలు ఉండేవి అప్పుడు. మా అమ్మదానికి లలితానంద సరస్వతి అమ్మ, అసలు అంటే మన తోటి వాళ్ళు కూడా మన ఎంత సాన పెట్టారో, మర్చిపోతే మనకి ఇంకా నిష్కృతి లేదు. నిజంగా గురువుల సేవల్లో ఉంటూ, మరి ఆలయంలో ఉన్నటువంటి దేవుడికి సేవలు చేస్తూ, అప్పుడు ఆలయం కూడా లేదు, ఒక చిన్న లింగం ఉండేవాడు, ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయాడు, అందులోకి స్వామి పెట్టేశారు. అందులో ఒడ్డోడు ఉండేవాడు, ఇంతే ఉండేవాడు. రోజు మేము లోపల నుంచి తీసుకొచ్చి అక్కడ అభిషేకాన్ని పెడుతుండేవాళ్ళం. దీని కర్తలు లోపల రోజు పూజ అయిపోయిన తర్వాత రోజు కర్తలు పూజలు బోలంతమంది. ఆ బొడ్డోడు వల్ల ఎంత ఫలితాలను పొందారో. ఒక అతనికైతే ఏదో మర్డర్ కేసు పడింది ఒకడికి, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి బాబు అన్నారు, అభిషేకాలు చేసుకోవయ్యా, నీ తప్పు లేదు, నీ మీదకి రాకుండా ఉండడం అంతే కదా కావాల్సింది, వచ్చేసిందండి ఇంకా నన్ను పట్టుకుపోవడమే. అలాంటప్పుడు శివుడికి అభిషేకాలు పెట్టారు బాబు. మాకేంటి సేవ అప్పుడు? శంఖం మోదడం అంటే ఎన్నెన్ని ఎక్కువ చేస్తే బాగుంటాయో. ఆ బుడ్డోడి దగ్గర కూడా శంఖాలు ఊదాము, ఇది డమరుకాలు వాయించాము. ఆయన ఆకార్యానికి మాత్రం బుడ్డగా ఉండేవాడే, కానీ పులిహార్లు బూర్లికి మాత్రం తక్కువ లేదు ఆయన దగ్గర. ఏకాదశి రుద్రాభిషేకాలకి ఇవేం తక్కువ ఉండేది కాదు. ఆ అబ్బాయికి అసలు కేసు లేకుండా పోయింది. అలాగే ఎంతోమంది ఎన్ని రకాలు పెళ్ళిళ్ళు అవ్వలేదనో, పిల్లలు పుట్టలేదనో, అది ఏంటి నీ కోరిక ఉంది, దేవతార్చన చేసుకో, దేవతారాధనలు చూపిస్తారు చేసుకో, నమ్ము, నమ్మికతో నువ్వు చేసుకుంటే నీకు దేహపరమైనటువంటి మనపరమైనటువంటి కోరికలు తీరుతాయి నీకు. కానీ నిన్ను నువ్వు గుర్తించాలంటే మాత్రము ఎవరిని ఆశ్రయించాలి? గురుబోధ శ్రవణం చేయాల్సిందే. ఎందుకంటే అన్నిట్లో మనం ఉంటున్నాం కానీ తనను తాను గుర్తుపెట్టుకోవట్లా. ఎలా గుర్తుపెట్టుకోవట్లేదు? చూడండి, చిన్నప్పుడు గబగబా తింటుండేవాళ్ళం, విరోచనాలు అయిపోయి మందులు వేసుకున్నా కూడా మాకు అనుభవాలు ఉన్నాయి. అవే మాట్లాడుకుంటున్నాం. ఏం స్వర్ణ కదా, మనకి ఇష్టమైనవి ఏమన్నా కనిపిస్తే మంది వేసేసుకున్నాం కదా స్వర్ణ, పర్వాలేదు తినేసి, పర్వాలేదు మా తినేయచ్చు అంటుండేది. అది కూడా దాని దగ్గర ఇద్దరం అసలు తోడు దొంగలం అందుకే ఇద్దరం కూడా తూకానికి సమానంగా ఉంటాం. అది ఇంకా తక్కువే ఉంటుంది, నేనే ఎక్కువ ఉంటాను. కానీ ఇప్పుడు అసలు రానివ్వటల్లా. అంటే దేనివల్ల జరిగింది అది? దాని ఎందు ఆహారం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎంత నిద్రపోవాలో అంతే పోవాలి, ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేటువంటిది ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? రథసారథి గురుదేవులు. దేనివల్ల వచ్చింది ఇదంతా? వినికిడి వల్ల. వినగా వినగా ఏమవుతుంది? ఒకరోజుకి నీకే వస్తుందే వైరాగ్యం. గురుదేవులు వినాలి. వింటూ ఉంటే ఏమొస్తుంది? వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే ఆనందం ఎవరికి, సుఖం ఎవరికి? నీకే. నాకు చెప్పాడు కదా తేలిగ్గా, తేలిగ్గి చేసేసుకోవడం అంత. అందుకని మనకి జీవితం తేలిక పడాలి, మనస్సు తేలిక పడాలి అంటే నువ్వు నిద్రపోతే నీకు చాలా హాయి దొరుకుతుంది. రోజు నిద్రపోతున్నప్పుడు నీకు చాలా హాయి దొరుకుతుంది. ప్రొద్దుడే లేచి ఏమంటావు, అయ్యో బాబోయ్ నిన్న ఎంత బడదీకైపోయిందో అని లేవగానే ఏమంటావు, చాలా అసలు నిన్న ఎంత అని చెప్పుకుంటారు. అంటే ఆ తేలికపడడానికి కారణం ఏంటి? నువ్వు నిద్రకి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు మొత్తం అన్నిటినీ వదిలిపెట్టేశావు. నీ పనుల్ని, ఆలోచనల్ని, ఆఖరికి మళ్ళా మాట్లాడితే ఇంటిని కూడా మరచి, నీకున్న భార్యాబిడ్డల్ని కూడా మరచి నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు మరచిపోయావు కాబట్టే అది లేదు అనుకుని, నాకు నిద్ర కావాలనుకున్నావు కాబట్టి నువ్వు సుఖపడ్డావు. మరి నువ్వు నిద్రపోయినప్పుడు నీ భార్య బిడ్డలు ఏమయ్యారు? వారి గురించి ఆలోచించలా. కొంచెం ఆలోచన వస్తుంది చూడండి, మాగన్నగా నిద్రపడుతున్నప్పుడు ఏదో శబ్దమైనట్టు మెలకు మనకి కొంచెం తడుతుంది. తట్టేసరికి ఎక్కడో తలుపు వేయలేదన్నా, వాడే వేసి వచ్చాడు. అయినా అన్ని పనుల్లో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాం కొన్ని. కానీ ఇంత నిద్రపట్టే సుఖ నిద్ర జాతకుడికి అది గుర్తుకొచ్చేసరికి ఏమవుతుంది? వెంటనే ఏమో నేను దొడ్డి తలుపు వేసానో లేదో గుర్తులేదు, అసలే దొంగల భయంగా ఉంది, వేసానో లేదో అంటే ఏమోనండి నాకు తెలియదు అంటుంది. అంతే లేవదు, ఎందుకంటే ఆమె కూడా నిద్రభంగం అవుతుంది. అందుకు ఇన్ని కేజీలు మనిషి లేచి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకుని మళ్ళీ వస్తుంది. అంటే అన్నిటిని విడిచిపెట్టడం, విడిచిపెడితే సుఖం ఉన్నది అని అది తెలియచేస్తోంది నిద్ర ద్వారా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిద్రలో వదిలిపెట్టడం గొప్ప కాదు, జాగ్రత్త అవస్థలోనే నువ్వు అటువంటి స్థితిని, ఇటువంటి భగవద్ ఏది గురువుల్ని ఆశ్రయించినప్పుడు నువ్వు అది ఒక క్షణం కొంతసేపు ఉపాసనా మార్గంలో అన్నిటినీ విడిచిపెడితే అప్పుడు నీకేమొస్తుంది? ధ్యానం నిలకడ కుదురుతుంది. ధ్యానం నిలకడ కుదురుతుంది. మరి మనం సంసారంలో ఉన్నాం కదా, ప్రపంచంలో ఉన్నాం కదా, ఇప్పుడు మరి శాంతం వదిలిపెట్టడానికి కుదరదు కదా. అప్పుడేం చేయాలి? లేచిన తర్వాత బోధలో విన్నటువంటి, శ్రవణం చేసినటువంటి మార్గం ద్వారా ఉన్నటువంటి దాన్ని ఏది ఎంతవరకు కావాలో అంతవరకు ధర్మపరమైనటువంటి మార్గంలో నడుచుకోవాలి, ఉండాలి. సంసారంలో నేను సంసారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే గురుదేవులు ఏమన్నారు, పిరికితనం అయ్యా అది, నువ్వు ఇక్కడ లేదని అక్కడ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ మొట్టైనా నాకేదో టిఫిన్ కాఫీ ఇచ్చేది, ఇక్కడ ఎవరు నన్ను చూడటం లేదు, గమనించటం లేదు అని. ఆఖరి ప్రొద్దుటే లేచే కాఫీ దగ్గర నుంచి నువ్వు అక్కడ తలుచుకుంటే అది లేదుగా ఇక్కడుంటే. అందుకని ఇక్కడే సమన్వయపరచుకో, ఇక్కడే ఒక అవగాహనకి రా. అవగాహనకు వస్తే నువ్వేమవుతావు, నీ జీవితంలో సుఖపడతావు. అందుకని జీవితంలో కాకపోతే ఎలా ఉంటుందంటే ఆశ అనేటువంటిది ఇంకా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఇంకా ఏదో కావాలి అని ఎన్నిటిని పెంచుకుంటూ వెళ్ళిపోతాము. కానీ మిగిలేది దుఃఖమే. దానికంటే ప్రతి విషయాన్ని మనం విచారణతో చక్కగా గుర్తు చేసుకుంటూ ఏది ఎంతవరకు చూసుకుంటూ భగవంతుని తలుచుకుంటూనే మన జీవనయాత్రను నడిపించుకున్నామనుకోండి, విజయఘోష మనకే. అప్పుడు విజయాన్ని మనమే సాధిస్తాం. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా. ఇక్కడేమో మనం భయపడాల్సిన అవసరంలా, ఎందుకంటే ఆశ్రయించిన పాదము సమర్థవంతమైనది. నువ్వు ఈ జన్మలోనే తరించాలి అనేటువంటిది గురుదేవుల చేత నిర్ణయింపబడితే, ఎందుకంటే కుక్కైనా ఆశ్రమాన్ని ఆశ్రయించిన కుక్కైనా ఆశ్రమాన్ని ఆశ్రయించిన ఎవరైనా కూడా ఇక జన్మ లేదు అంతే అని గురుదేవులు వరమిచ్చారు. కానీ ఏమన్నారు, నీ యొక్క కర్మలు ఉన్నాయే అవి ఈ జన్మలోనే నువ్వు అనుభవించాలి కదా, కాబట్టి ఆ కర్మలు నువ్వు ఎంతో చేసి పెట్టుకుంటే భగవత్స్మరణతో భగవద్ దృష్టితో ఉంటే ఏమవుతాయి అవన్నీ కూడా ఎంతో బరువుగా పోవాల్సింది, తేలిగ్గా అనుభవించగలుగుతావు. ఇప్పుడు కూడా ఇంకా నువ్వు పరనింద చేస్తూ పరులని నమ్మక ఇంకా నువ్వు ఇలా ఉంటే ఏమవుతుంది, ఈ జీవితంలో దాని యొక్క కర్మను అనుభవించాల్సి వస్తుంది. అది ఎలా అనుభవించాలో అది భగవంతుడే నిర్ణయం చేసి జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏదో ఏదో మనం తెలియక చేసినటువంటి దోషమే ఈ విధంగా నడిపిస్తుంది. అందుకని అన్నిటికన్నా తేలిగ్గా ఏది భక్తి మార్గంలో చక్కగా భగవంతుడిని ప్రార్థించుకోవడం, భగవంతుడికి నివేదించుకోవడం అంటే మన మనస్సుని నిరంతరం ఏ అంతరాయము లేకుండా భగవంతుని దివ్య చరణారవిందములను మనసులో పెట్టుకొని మన జీవితం వచ్చినందుకు 3 సార్లు తినడానికి 6 సార్లు వెళ్ళడానికి కాదు అని గురుదేవులు చెప్తుండేవారు. అవును నిజమే, అది తప్పు మాట ఏమి కాదు. ఆలోచించండి, భగవంతుని స్మరణ లేకపోతే 3 సార్లు తినడము 6 సార్లు వెళ్ళడమే. ఎంతసేపు ఈరోజు భోంచేస్తుంటారు, రేపటి ప్రొద్దున కూర ఏమనుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. పొద్దుడికి మధ్యాహ్నం కోసం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల అవలా అక్కడికి. మరి ఇప్పుడు మాత్రం తినటం లేదా అండి, ఇప్పుడు కూడా 3 పూట్లు తిన్నాం కదా, నేను ఎలా తింటాను. భగవంతుడు ప్రసాదం ఏది పెడితే అది మనకి కావలసినంత ఎవరికి కావలసినంత అంతవరకు తీసుకుంటే దాని దోషం లేదు. దాని ఎందుకు కనుక పదార్థ భావన వస్తే కర్మ మళ్ళీ అక్కడికి కూర్చుంటుంది, అది పదార్థం కాదు ప్రసాదం. అందుకని భగవంతుడు నిర్హేతుకు జాయమాన కరుణా సముద్రుడు అంటే కారణం లేనటువంటి ప్రేమ భగవంతుడి దొక్కడిదే మనకి గురుదేవులు మాటి మాటికి చెప్తుండేవారు. అందుకని అటువంటి నిర్హేతుకు జాయమాన కరుణా కటాక్షం కలిగినటువంటి గురుదేవులు ఎవరిని వదిలిపెట్టరే. నిన్నో ఎప్పుడో అన్నాను కదా, కామరూపకోటి జీడి దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. అలా నేను వదిలిపెట్టిన సుమాని గురుదేవులు మాట ఇచ్చారు మనకి. అందుకని నిరంతర స్మరణ, నీలోకి నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి త్రోవ చూసుకో. నీలోకి నువ్వు వెళ్ళిపోవడం అంటే ఏంటి, నీ మనస్సుకు లోచూపు. నీ నువ్వు నీలోకి వెళితే, ఎందుకంటే ఈ ఇల్లు ఇది ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలని భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితంలో నీ గురించి తానెవరో తాను గుర్తిస్తేనే వచ్చినందుకు జన్మ సార్థకత అవుతుంది. తానెవరు అనేటువంటి మనం రోజు ఇలాగే మాట్లాడుకుంటున్నాం కదా, బాబుజీ కూడా ఎప్పుడు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈర్ష్య అసూయత అసహనం ఓర్వలేనితనం ఇలా అని చెప్తూ ఉంటే ఒక ప్లేటర్ గారు వస్తుండేవారు పాపం విజయవాడ నుంచి. వచ్చి బాబుజీ దగ్గర రోజు సత్సంగం అవుతుండేది. మళ్ళీ అయిపోయిన తర్వాత ముందో వెనుకో ఒకసారి అల్పాహారము ఒకసారి భోజనము లేకపోతే ఒకసారి భోజనము ఒకసారి అల్పాహారము అందుతుండేది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఇందాకన్నానే లలిత సరస్వతి అమ్మ అని ఆ అమ్మ వంట వంట దగ్గర కూడా వంట చేసి పెట్టేవారండి ఆవిడ. బా వారందరినీ మర్చిపోతేనే మాకు సోమర్థనం రావాలి, బద్ధకం రావాలి. వారందరినీ గుర్తుపెట్టుకుంటే లేచి కూర్చుంటాం, ఎందుకంటే అంత ఓపికగా చేసుకున్నారు. వారికి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన సేవల్ని ఎక్కడా వదులుకోలేదు. అలా మనకి విజయేశ్వరానంద ప్రసాద్ వారు ఆశ్రమానికి ఎన్ని సేవలను అందించారో. సుగుణ ప్రసాద్ని అమ్మగారు, ఆ అమ్మ చాలా ఎవరికి తెలియకుండా ఉండేటువంటి సేవ అంతా ఆవిడ చేసుకునేది. ఇప్పటికీ చేస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, నడు వంగిపోయినా ఎట్లా వచ్చి వారి వారి సేవలు చేసుకెళ్తున్నారో. మా లక్ష్మీ పిన్ని చూడండి, నిజంగా అటువంటి వయసు మనకు వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఈ వయసులోనే శరీరానికి బద్ధకం తీసుకొస్తుంటే ఎంతమందో మనం చూస్తుంటే అటు ఇటు ఏమోలో ఒక మూల మా పూర్వీకులు కనిపిస్తూనే ఉన్నారు. ఈ పక్క ఉన్నారు సుషుమ్న ప్రసాద్ని వారు, అసలు ఎదురుగుండా అయితే ఆవిడ మళ్ళీ ఇంకొకటి సూరదాసిని అనుకోవాలి కావిడ్ని. కానీ వాళ్ళు బద్ధకించడంలా చూడండి, సోమరతనం లేదు. అందుకని మనం ఎంతవరకు భగవన్నామాన్ని భగవంతుని యొక్క సేవను చేసుకోగలుగుతున్నాం మనం? వారి వారి దేహాలను వారు చూసుకోవట్లా, వారికి దేహ దృష్టి లేదు. ఏదైతే అవని భగవంతుడు నడిపిస్తున్నాడు అంతే, నడుచుకుందాం అంటే మనకెందుకు రావట్లేదు మరి? అంటే అటువంటి నిశ్చయ భక్తి, దృఢభక్తి కలిగి ఉండాలి. దాన్నే గురుదేవులు ఏమన్నారు, గాఢమైన విశ్వాసం. గాఢమైన విశ్వాసం ఏదైతే అది అవుతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే, నేను చేసుకుని తీరాల్సిందే. పోనీ వాళ్ళు ఒక్కలే చేసుకుంటున్నారా, వారికి ఏమైనా స్వార్థం ఉందా? అబ్బే, ఏది ఈ సేవలన్నీ భక్తుల కోసమేగా. అందుకని మనస్సును రానివద్దు, మనస్సులో విచారణ చేయండి. విచారణ చేసి మనందరం ఇంకా గుమికూడి ఇంకా సేవలు చేస్తే ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు, ఇంకా ఎంతెంతో ప్రచారం చేయొచ్చు. మనకి నవరాత్రుల్లోనే అందరం కలవడం కాదు, ఇంకా ఎప్పుడెప్పుడు మళ్ళా మళ్ళా కలుస్తూ ఉండొచ్చు. ఎందుకని భగవంతుడి సేవ శాశ్వతం. గురుదేవులు ఇలాగే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈర్ష్య అసూయత అసహనం ఓర్వలేంతనం అని చెప్తూ ఉంటే ఫ్లేటర్ గారు, ఎప్పుడూ బాబుగారు మీరు ఎప్పుడు ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఎప్పుడు ఇవే వీటి గురించే మాట్లాడతారేంటండి బాబుగారు అని అడిగారు ఆయన. కానీ ఆ సత్సంగాలు కూడా భలే ఉండేవి. అంటే కొంతమంది ఉండేవారేమో, కొంతమంది ధైర్యం చేసి మాట్లాడే, ఇది కూడా బాగా ఎదురుగా మాట్లాడే వాళ్ళు ఎవరంటే జోగారావు గారు, ఆ తర్వాత చరణదాస్ గారు. చక్కటి ప్రశ్నలు, ఎందుకంటే వాళ్ళది ఏ ప్రశ్న అన్నా అవనివ్వండి, మనకి మాత్రము బోధ ఇంకా అలా ప్రవాహంగా వస్తుండే. అందుకని అట్లాగా అడిగేసరికి స్వామి అన్నారు, ఏమయ్యా ఇల్లు కడతారు కదా, ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కట్టడానికి ఏం ఉపయోగిస్తారు? మాట అన్ని చోట్ల ఏది కట్టాలన్నా కూడా నువ్వు సిమెంటు ఇసుకే అంటావుగా, సిమెంటు ఇసుక ఇనుము ఇది తప్ప ఇంకేమన్నా దానికి అవసరమా? నువ్వు స్తంభాలు కట్టాలన్నా, ఫ్లోర్ వేయాలన్నా, పైన స్లాబ్ వేయాలన్నా, ఏం చేయి, గోడలు కట్టాలన్నా ఇంతే కదా, ఇంతకన్నా ఏమైనా ఉందా? ఒక ఇల్లు కట్టడానికి ఇవి మాత్రమే ఉన్నప్పుడు నువ్వు బాగుపడడానికి మనసు బుద్ధి చిత్తహంకారాలే కారణమైనాయి. ఎంత డీప్ అయినా మనం ఆలోచించడానికి విషయం. అందుకని ఎప్పటికప్పుడు భగవంతుడు మనవాడే కానీ మనం గుర్తిస్తూ భగవంతుని ప్రతి అణువులో, ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో ఆ ప్రభు ప్రభు అనుకునే స్వామి అనుకుని తలుచుకుంటూ ఉంటే కొంచెం స్వామి కంటే ప్రభు అంటే ఇటు దగ్గర పడడా అనిపిస్తుంది నాకైతే. స్వామి అంటే బాగుంటుంది కానీ ప్రభు అంటే ఇంకా ప్రభూ అని. అంటే లాల్ అనగా బాబు అన్నట్టుగా, ప్రభూ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడ నొప్పి ఉంటే బాబు ప్రభు అనుకుంటుంటే ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే హంస సోహం హంస సోహం హంస హంస సోహం సోహమేవేతి హంస సోహం సోహమేవేతి ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే పరమాత్మా పరిపూర్ణో పరమాత్మా పరిపూర్ణో బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి బ్రహ్మాండే భగవాన్ పరమహంస రూపేణ విహర్త పరమహంస బ్రహ్మా విష్ణు రుద్రాదిక కర్త బ్రహ్మా విష్ణు రుద్రాదిక కర్త బ్రహ్మా విష్ణు ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి రథసారథి భగవంతుడయ్యి ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. అంటే చాలా తేలికపడుతుంది హృదయం. అంటే అనొచ్చు, కష్టాలు అనుభవించేవాడికి తెలుస్తుందండి, మీకేం తెలుసు, పెళ్ళాపెడాకులా. అవును, మరి సంసారం చాలా కష్టం, అదేం సామాన్యమా? నేను అనుకుంటూ ఉంటా, పిల్ల పాపలతో ఉండి దారాపుత్రాదులతో బంధువర్గంతో అందరినీ నచ్చ చెప్పుతూ అందరికీ తక్కువ చేయకుండా ఎక్కడా మాట రాకుండా అందరినీ సర్దుబాటు చేసుకుంటూ భగవంతుడు ఉన్నాడు అనే ఆ ఉనికిని గుర్తించడం కోసం మరి భక్తులందరూ కూడా భగవంతుడి దగ్గరికి వస్తున్నారు అంటే నిజంగా చాలా త్యాగం. ఎక్కడుంది? ఇక్కడ ముందర అక్కడే ఉంది త్యాగం. ఏంటి త్యాగం? అందరినీ సర్దుకొని మర్చిపోకుండా నాకు భగవంతుడే మూలం తప్ప ఇవి నాకు శాశ్వతం కాదు, అదొక ధర్మంలో పోర్షన్ అని భగవంతుడి సన్నిధికి రెపరెపలాడుతూ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ సేవలు చేస్తూ ఇందాక కూడా చెప్పారు చూడండి లాల్ గారు, మనకు కావలసింది ఈ సేవ కానీ మనని తరింపజేసేది ఎవరో ఏదో అనుకుంటారు లేకపోతే ఎక్కడో ఏదో అవుతోంది అని ప్రపంచంలో అందరి చేత మన్ననలు పొందుదామంటే ఏమవుతుంది బ్రతుకు? అంతవరకే ఉంటుంది, ఇంతవరకు రాదు. బాబుజీ ఒకటేనారు, చప్పట్లు చూసి నువ్వు అందరూ చప్పట్లు కొట్టి బాగుంది అంటుంటే నువ్వు నమ్ముతావేమో, నువ్వు చెప్పులకు కూడా రెడీగా ఉండని చెప్పారు. అంటే ప్రపంచాన్ని నమ్మకూడదు, ఎంతవరకు అంతవరకే, అందరం కలిసిమెలిసి చేసుకోవాలి. కానీ ఈ ప్రపంచం కూర్చి ఉండేటువంటి మాటలు ఉంటాయి చూసారు, అక్కడే వాటిలోనే మనకి జనిస్తుంది ఏది? ఈర్ష్య, అసూయత, అసహనం. ప్రపంచం మాటలు వస్తాయి చూడండి, ఏదో ఒక వస్తువు అనో పదార్థమనో లేకపోతే అది బాగుందనో లేకపోతే ఇది బాగోలేదు. ఇందాక చెప్పాడు కదా అబ్బాయి బాగుంది బాగోలేదు అనుకోవటంలో రాగద్వేషాలు. అవును, మళ్ళీ ఇవన్నీ కూడా దాగి ఉంటాయి చాప కింద నీరులాగా. ఎప్పుడేది ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళు చేశారేంటి పెద్ద చెప్తున్నారు మనకి చెప్పి మనం చేయడానికి అంటారే తప్ప, అయ్యో అందులో ఇంత మూలం ఉందే సారం ఉందే తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం అని ముందుకు వస్తే ఏమవుతుంది? అప్పుడు వదిలిపెడుతుంది. కానీ ఇలా అనుకున్నంతసేపు ఏమవుతుంది? విమర్శలకి త్రోవ తీసినంతసేపు దీనిలో చావగొట్టాలి వీటిలో ఉన్నటువంటి అహం మమకారాలని. అందుకని ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్ర వాళ్ళు మనకు అందిస్తున్నారు ఆ బ్రహ్మాండే పిండాండే ఖేలతి. ఏది పిండాండంతో ఆటలాడుతున్నాడు, బ్రహ్మాండంతో ఆటలాడుతున్నాడు, ఆయనకేంటి లెక్క? ఇప్పుడు మనందరితో ఉన్నది, మన అందరిలో ఉన్నది ఒకే భగవంతుడు. కానీ మనంతవరకే ఉన్నారా? లేదే. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినత్తుది నల్లోకంబకు పెంచీకటి కవ్వల ఇవ్వండేకాకృతి ఏ వెలుగును. స్వామి ఎంత గురుదేవులు ఎంత ఆనందంగా చెప్తుండేవారు. లోకంబులు ఈ లోకంలో ఉన్నటువంటి వారు, లోకేశులు యజమానులు పెద్దలు అనుకునేటువంటి వాళ్ళు, లోకస్థులు ఏది ఈ దేహంలో ఉన్న మనస్సుతో కూడినటువంటి బంధన కలిగించేటువంటివి. ఇందాక ఎప్పుడో నిన్న చెప్పారు అది కూడా, ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక తాపత్రయాలు ఇవే లోకంబులు లోకేశులు లోకస్తులు. దీన్ని దాటి వెళితే ఏమవుతుంది? అప్పుడు ఇవ్వండే కాకృతి. మరి రామదాస్ వారు వీడు, మరి త్యాగరాజ స్వామి వారు, మరి తులసీదాసు వారు, మరి వీళ్ళందరూ వాటిని దాటారు. ఆ లలితానంద సరస్వతి అమ్మ అన్న ఆవిడికి చిన్నప్పుడే భర్త పోయారు, అప్పటికే ఒక కూతురు కలిగే ఆవిడికి. మరి ఆ అమ్మకి పెళ్లి చేశారు చిన్నప్పటి నుంచి, ఆవిడకి బ్రహ్మదృష్టే, ప్రాపంచిక దృష్టి లేదు ఆవిడికి. పైగా లలితాశ్రమంలో వాళ్ళ ఏది వాళ్ళ పిన్నిగారు ఆ అమ్మ వారితో పాటుగా కూర్చుని చర్చించుకునే ఆవిడ, కూతురు చచ్చిపోయిన ఆడవల, కాకపోతే అప్పటికే కూతురికి పెళ్ళయ్యి కూతురికి పిల్లలు ఉన్నారు. అయినా ఆవిడ అయ్యో పాపం నా కుదిరి పోయింది, ఆ పిల్లలకు మళ్ళా తల్లి లేదు కదా, అవును అనుకోవద్దండి, ఇది కాఠిన్యం అందామా త్యాగం అందామా? చూసుకుంటానని వదిలిపెడితే వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటాం అన్నప్పుడు పరిగెత్తుకు వచ్చడమే ఆవిడ చేసిన పని, అదే త్యాగం చేసుకున్నారు, దేవుణ్ణి ప్రార్థించారు, ఏది జరిగితే జరుగుగాక, ఇప్పటికి అయిందే అయిపోయింది చాలు అని త్యాగం వచ్చింది. అది నిజమైన సన్యాసం అది. మరి ఆశ్రమంలో చాలామంది గృహస్థులు ఎప్పుడో వచ్చి ఉండిపోయారు అంటే వారందరూ ఎలా వచ్చారు? వాళ్ళకి పాడి పంటలు లేవా? భూములు లేవా, వ్యవసాయాలు లేవా, ఉద్యోగాలు లేవా, త్యాగం చేసుకుని వచ్చారు. ఇప్పుడు మనకి నీడ అక్కడే దొరికింది. మన పెద్దలు వచ్చి ఇక్కడ గూడు పెడితే వాళ్ళు ఈ గూడు తాత్కాలికంగా ఈ గూళ్ళో పెట్టుకుని హాయిగా పరమాత్మ సేవని బ్రహ్మాండంగా చేసుకున్నారు. వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ గూడులు మిగిలాయి మనకి. మళ్ళా ఈ ఆశ్రమంలో ఎవరొచ్చినా ఉండడానికి, ఆ గూటి వారికి తరతరాలు ఉండడానికి ప్రసాదం అయిపోయింది. ఇక్కడ ఇందులో ఉండి కూడా రాగద్వేషాలు కామక్రోధాలు చావు అనుకోండి, ఇంకా ఆశ్రమవాసానికి గుర్తింపేముంది మనకి కదా. ఈర్ష్యాసులు ఉండాలా, రాగద్వేషాలు ఉండాలా? ఉంటే అది జీవితం అవుతుందా? అది ఆధ్యాత్మిక జీవితం అవ్వదు. మరి ఎంతమంది వచ్చారు, ఆయన శేషన్దాస్ గారు భార్య, అలాగే మన నారాయణమ్మ గారు, మరి ఎంతమంది నసూనారాయణరాజు గారు, సత్యరాజు గారు, ఎంతమంది ఉన్న ఫలానా ఆశ్రమం పెట్టేసరికి ప్రథమం నుంచి వచ్చేసి ఇక్కడ మళ్ళీ మార్పు లేదు. మరి మా విజయేశ్వరానంద వారు, మరి వారి ధర్మపత్ని కళ్యాణ్ ప్రసాద్ వారు, మళ్ళా బయట రోడ్డు తెలియదు వాళ్ళకి, బయట గుమ్మం అవతల ఏముందో తెలీదు, అవసరం కూడా లేదు వాళ్ళకి. ఆ అమ్మైతే అసలు ఆ అమ్మ గుడిని వదిలిపెట్టేది కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆవిడ ఆ చదువుకుంటూ ఆ నిద్ర కునుకుపాట్లు పడుతూ ఆమె అట్లనే కనిపిస్తుంది. అందుకని వాళ్ళు త్యాగజీవులు, భోగజీవులు కాదు. అనందమ అంటే త్యాగంలో భోగం ఉంది కదా, అక్కడ అనుకునే శరీర భోగం లేదు, కానీ త్యాగంలో నిజమైన భోగం ఉంది. ఏదుంది? తృప్తి అనేటువంటిది. భగవంతుని ఆశ్రయించి జీవితం సేవ చేసుకోవడంలో నిజమైన తృప్తితో వాళ్ళు ఏమనుకున్నారు, మన పరాశర ప్రసాద్ వారు, మరి వెంకటనారాయణ ప్రసాద్ వారు, వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ తీసుకొని మళ్ళా ఈ గూడికి చేరుకున్నటువంటి వాళ్ళే. ఇంకా నేను కొంతమంది పేర్లు చెప్పలేదు, వీళ్ళనే చెప్పాను అనుకోకండి. చాలామంది ఉన్నారు, ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు అప్పటికంటే, అందుకు నా బాగా. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఉండబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గతించిపోయి వాళ్ళు జారిపోయారు, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు ఉండి మళ్ళీ ఇక్కడ రాకుండా మళ్ళీ అలా అలా వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించారు. అంటే రిటైర్మెంట్ వచ్చేసిన తర్వాత కూడా నాబోలు అనుకుంటూ ఎక్కడో ఏలాడుతూ ఉంటే భగవంతుడు అన్ని వైపు నుంచి సహాయం చేసి నా పిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. ఈయన పెళ్ళిళ్ళు వేరే ఆఖరికి. నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి అంటే ఆయనదయ్యానండి, అంతే ఆయనదే. లేకపోతే అసలు మేము చేయగలిగిన వాళ్ళమా? అన్నీ తేలిగ్గా చేస్తున్నాడు. నీకు నువ్వు తేలిగ్గా చేసుకోవట్లా, అన్నీ తేలిగ్గా చేస్తున్నాడు. నీకు నువ్వు ఎంతవరకు అమర్చుకున్నావు, నీ తృప్తి ఎక్కడ ఉంది ఒకసారి గట్టిగా ఆలోచించితే. అందులో ఇప్పటి రోజుల్లో ఇప్పుడు ప్రపంచంలో వస్తున్నటువంటి వ్యాధులు, వస్తున్నటువంటి స్థితిగతులు ఎంత విపరీతంగా ఉన్నాయో చూడండి. అక్కడ ఉండి సుఖపడుతున్నారా అనుకుంటే ఒక్కసారి ఎవరి బ్రతుకులకి వెనక వెళ్ళి చూసుకుంటే అర్థమైపోతుంది. అందుకని ఆలోచించి చక్కగా మనం ఇగో ముఖే సరస్వతి భగవంతుడు మనకి వినిపిస్తున్నటువంటి సూచనను అనుసరించి ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆట. ఎలా ఆడుకుంటున్నాడు ఆయన? కేలతి బ్రహ్మాండే కేలతి పిండాండే. మరి ఎలా ఆడుకుంటున్నాడు ఈ పిండాండంలో ఉండి మనకి తెలియచేయడం కోసం పాడారు వారు. ఏమని పాడుతున్నాడు ఆయన? హంస సోహం 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 సోహం. ఆయన పిండాండాల్లో ఉండి ఎలా ఆడుకుంటున్నాడు? లోపల మన అజప గాయత్రి సోహం సోహం, అది నేను అది నేను అది నేను. మనం కూడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి ఇవన్నీ చెప్పుకుంటాం. ఎందుకంటే దాని తర్వాత ఉన్నది కాబట్టి చెప్పుకోవడమే, కానీ పైకి చెప్పుకునేది కాదు. అది నిరంతరము మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలతో దాన్ని ధారణ చేసి అది నేను ఎలా అయి ఉన్నాను అని ప్రతివాడు విచారణతో దాన్ని అనుభవించవాలి. అనుభవించాలా లేదా? భావనే, భావనతో వాడిని పట్టుకున్నామనుకోండి అక్కడ నీ జీవితమే మారిపోతుంది. అక్కడ నాకు చెప్పారు కదా ఆయుష్ ఎలా పెరుగుతుందో. సోహం సోహం సోహం, అది నేను అది నేను, బ్రహ్మనే నేను, బ్రహ్మైవాహమస్మి అంటే బ్రహ్మనే నేను. బ్రహ్మ అనేది ఒక రూపం కాదు, బ్రహ్మ అనేది ఒక రూపం మాత్రమే కాదు, చైతన్యం అనేది ఒక రూపం మాత్రమే కాదు. ఇప్పుడు ప్రపంచమంతా చీకటైతే రాత్రిపూటికి కావలసింది ఏది? నన్ను చెప్పారు కదా, ఇది గుహలోకి వెళ్తుంటే గుహలో అంత అంధకారంగా ఉంది, అంధకారం పోవాలంటే ఏం చేయాలంటే ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే చాలు. అలాగే మనకి కూడా, మన ఇంతమందికి ఇన్ని ఏళ్ల నుంచి ఇంత జీవితంలోనూ ఎన్నెన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో రకరకాలైన ఇతి బాధలు పడుతున్నామంటే దానికి కారణమైన ఆ అజ్ఞానం అనే అంధకారానికి ఏది చూపించాలి? జ్ఞానం అనేటువంటి ఒక బ్యాటరీ లైట్ చూపించాలి. జ్ఞానం అనేది పుస్తకాల్లో చూపి చదివితే రాదు, నీ అంతట నువ్వు విచారణ చేస్తే నీలోనే ఉన్నది అది దొరకడానికి, బయట నుంచి రాదు. అందుకని అక్కడ వారు ఏమంటున్నారు, పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహమహం బ్రహ్మ ఏతి. పరమాత్మే నేను, ఎలా అయ్యాను? దేహం నేనైతే కదా. పరమాత్మ ఎలా అయ్యాను? దేహం నేనైతే కదా. ఈ దేహానికి పేరు పెట్టారు కానీ లోపలున్న పరమాత్మ కదా ఈ దేహాన్ని నడిపించేది. అప్పుడు పరమాత్మ దేహాన్ని నడిపిస్తున్నప్పుడు ఈ దేహికి దేహి కారణంగానే దేహం కాదు కదా. కాబట్టి పరమాత్మాహం, పరమాత్మే తానై ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? పరిపూర్ణమై ఉండాలి, నీ యొక్క భావన పరిపూర్ణమై ఉండాలి. బ్రహ్మైవాహమహం బ్రహ్మేది, బ్రహ్మయేవ నేనై ఉన్నాను, బ్రహ్మనే అయి ఉన్నాను అని చెప్తోంది. అది నోటితో చెప్పుకునే కాదు, మీ అంతటా మీరు హాయిగా పరమాత్మ ఎలా ప్రకాశిస్తున్నాడు మనం రోజు మాట్లాడుకుంటున్నాం. అది ఎలా? చెయ్యి, కాలు, ముఖము, కన్ను, ముక్కు, ఇవి ఏవి కూడా నేను కావటల్లా. ఇప్పుడు నా చెయ్యి నొప్పిగా ఉంది అంటే ఎదుటివాడికి నా చెయ్యి నొప్పి తెలియట్లా. నేను చెప్తున్నాను నా చెయ్యి నొప్పిగా ఉంది, నాకు ఆరోగ్యం బాగోలేదు అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను. అంటే నువ్వు గుర్తించావు, ఇంకొకటేదో ఉన్నట్టుగా నువ్వు గుర్తించావు. గుర్తించడానికి కారణమేది? నేను తాను. లోపలున్న బ్రహ్మానుభూతి దేహానికి వచ్చినప్పుడు అది భరించలేకపోతే ఏమవుతుంది? చెప్పడానికి అంతే చెప్పాలి కదా అప్పుడు బయటికి. కానీ నెప్పేవరిది దేహానిది, నాది కాదు. ఇది దేహం అనుభవిస్తుంది కానీ దీనిలో నేను ఉండబట్టి అది ఇది ఆ బాధను మళ్ళీ నేను చెప్పగలుగుతున్నాను. అందుకని ఇలా చెబుతూ ఆ స్వామి అన్నారు, మళ్ళీ అనుకున్నాం ఇక్కడ ఏది, త్వక్చక్షుశ్రుతి జహ్వాగ్రాణే పంచవిధ ప్రాణోపస్థానే. త్వక్ చక్షు ఇందాక అనుకున్నాం కదా, జ్ఞానేంద్రియాలు నేనా? జ్ఞానేంద్రియాలు నేను కాదు. మరి పంచవిధ ప్రాణోపస్థానే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు, పంచప్రాణవాయువులు ఎలా ఉన్నాయి? అవే నేను కాదు, దేహానికి కారణం. కాబట్టి యంత్రము తిరగాలి అంటే యంత్రానికి ఇవన్నీ కావాలి. ఈ పంచవిధ ప్రాణాలకి, త్వక్చక్షుశ్రుతి జీవ ఆగ్రాణాలకి, వీటన్నిటికీ కూడా నేనుండి ఏంటవుతుంది? కేలతి బ్రహ్మాండే. వీటన్నిటిని పెట్టుకుని బ్రహ్మాండం అంతా కేలతి ఆడుతోంది. శబ్ద స్పర్శ రసాదిక మాత్రే సాత్విక రాజస తామస వృత్తి. శబ్ద స్పర్శ రూప రసగంధములు తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప రస గంధం అందరికీ తెలుసు, శబ్దము చెవి జ్ఞానేంద్రియం ద్వారా వచ్చింది, కన్ను ద్వారా వచ్చింది ఏది రూపం. ఇలాగా శబ్ద స్పర్శ రసాదిక ఆసాదికాలు వీటన్నిటికీ, అలాగే సాత్విక రాజస తామస అనేటువంటి ఆ మూడు గుణములకు వృత్తి ఉంది కదా, అది ఎవరి వల్ల ఆడుతుంది మనలో కూడా? రాజస తామసాలకి సాత్వికానికి వీటన్నిటికీ కూడా లోపల ఆడించేవాడు ఉండాలి. చనిపోయిన వాడు పడుకుని ఉండి వాళ్ళలో రాజస తామస వృత్తులేం లేవు. వాడు కర్మ చేసి పెట్టుకుంటే వాడితో పాటు వాసన వెళుతుంది, ఆ పోయిన వాడితో వెళ్ళి మళ్ళీ ఇంకో దేహం కోసం వెతుక్కుంటుంది అది వాడి కర్మని బట్టి. అందుకని ఇక్కడ వీటన్నిటితో చేరి కేలతి బ్రహ్మాండే కేలతి పిండాండే. బుద్ధి మనశ్చిత్త అహంకారే, మనసు బుద్ధి చిత్తహంకారాలకు కూడా ఎవరు ఆడిస్తున్నది? కేలతి బ్రహ్మాండే. అలాగే భూజల తేజో గగన సమీరే, అంటే పంచభూతములు ఐదు వీటికి కూడా ఎవరు ఆడిస్తున్నారు? నువ్వేమో ఆడిస్తున్నావా? గట్టిగా వర్షం వస్తే ఆపగలవా నువ్వు? అందుకని పంచమహాభూతములు, అంతరేంద్రియాలు, మరి ఇవన్నిటినీ కూడా ఆడించేది ఎవరు అంటే కేలతి బ్రహ్మాండే. భయపడిన అవసరంలా, పిండాండే కేలతి. ఒకే ఒక భగవంతుడు ఇవో పిండాండం పిండాండం అనుకునే వీటితోనూ ఆడుతున్నాడు, బ్రహ్మాండంతో కూడా ఆడుతున్నాడు. ఆ బ్రహ్మాండం ఏమి మనకి భిన్నంగా ఏం లేదు. ఎప్పుడైతే బ్రహ్మ యొక్క తత్వాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడో అప్పుడు అక్కడ బ్రహ్మాండమే ఏర్పడుతుంది, ఈ పిండాండం ఉండదు అక్కడ. ఒక దివ్యమైనటువంటి అనుభూతి పొందాను అంటుంటారు చూడండి. అంటే దివ్యమైన అనుభూతి అంటే ఎక్కడిది? ఈ ప్రపంచంలో నీకు దొరకంది, దొరికింది. అది కొంచెం ఏదో పంచదార పలుకు చూసినంత నువ్వు వచ్చి చెప్పావు అంటే, అది నీకు నిత్యము అదే జరుగుతోంది అనుకోండి, దాని గురించి చెప్పుకునేది ఏముంది? ఉన్నదే అది, ఇది ఆయన ఆట అంతే. అందుకని పరమహంస రూపేణ విహర్త, సదాశివ బ్రహ్మేంద్ర వారు పరమహంస స్వరూపుడు కాబట్టి వారు ఏది పరమహంస రూపేణ, ఇగో మహాత్ముల రూపంలో విహర్త విహరిస్తూ ఉంటారు. వారిది విహారమే ఏ ఒక్కదానికి కట్టుబడేది కాదు. పరమహంస రూపేణ విహర్త బ్రహ్మ విష్ణు రుద్రాదిక కర్త. మనం వారి సృష్టి స్థితి లయాలు చేయాలి కదా, కాబట్టి ఈ బ్రహ్మ సృష్టించేవారు, విష్ణువు మళ్ళా స్థితి చేసేటువంటి వారు, రుద్రుడు లయం చేసుకునేటువంటి వారు, వీరిని కూడా కేలతి బ్రహ్మాండే కేలతి. మనం చెప్తున్నాడు కదా నారాయణ ఉపనిషత్తు మొత్తం, మా రామానుజదాస్ వచ్చేసింది మొత్తం మొత్తం అంతా టక 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 వినిపించేస్తున్నాడు మనకి. గురుదేవులు ఎన్నిసార్లు, గురుదేవులు సాయంత్రం ప్రార్థనకు వచ్చారు అంటే నారాయణ ఉపనిషత్తు అనుకునేవాళ్ళం మేము. అలాగే చెప్పించే ఇద్దరికీ కూడా అది ఇక ఏది, మేము మా విజయేశ్వరానంద వారు చదవాలి, తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు దానికి అర్థం చెప్పాలి. ఎంతవరకు పదానికి పదానికి మాత్రమే చెప్పాలి. ఏమైనా కొంచెం వ్యాఖ్యానంగా నారాయణ ఏం చేశాడంటే, ఏం చేయటం ఏంటి అందులో ఉన్నట్టు చెప్పనివారు, నారాయణ ఏం చేయటం ఏంటి అందులో ఉన్నట్టు చెప్పు. అప్పుడు ఏమైందంటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు అందులో ఉన్నట్టు చెప్పు. అసలు మాటని ఏంటి, మాకందరికీ తమాషాగా ఉండేది వినడానికి, వారిద్దరు చదువుతూ ఉంటే చెబుతూ ఉంటే. అది మహాత్ముల సన్నిధిలో ఇలాంటి ఉంటాయి కదా విషయము, ఏంటంటే మనస్సులకి ఎటు పోవు, అదొక అందరినీ కూడా అంటే మెస్పరిజం అనకూడదు దాన్ని. అందరినీ ఆ సాయంత్రం ప్రార్థన అనేటువంటి సమయాన్ని 9:30, 10:30 వరకు అలా ఏకగ్రీవంగా వచ్చి కూర్చున్న స్వామి, ప్రార్థన కూర్చున్న స్వామి ఇలా దేని గురించో అర్థ తాత్పర్యాలు చెప్పిస్తూ తామిక బోధన అందుకుంటే అంత ప్రవాహం వస్తూ ఉండే. ఆ నుంచున్న వాళ్ళు కూడా అలాగే ఉండిపోయారు, మనకేదో ఒక్కొక్కటి చూపించారు. ఆఖరణ గురుదేవులు అనుమతి ఇచ్చారు కాబట్టి ఏది, అది కూడా మా అన్నయ్య శంకరన్నయ్య గారు వారు కోరితే డాక్టర్ శంకర్ అదే అమెరికాలో ఉన్న డాక్టర్ గారు గురుదేవులు అనుగ్రహించారు అది తీయడం కోసం. అది కూడా ఒక పెద్ద చరిత్ర ఉన్నది చెప్పుకోవాలంటే. ఈరోజు అలాగే బాబు వీడియో తప్పకుండా తీస్తాగా ఒప్పుకుంటా కదా అనేసరికి కుమారస్వామి రాజావారుకి కబురు వెళ్ళింది, ఇవాళ వీడియో తీయమన్నారు. అయినప్పుడు ముందర కెమెరామ్యాన్, తర్వాత వీడియో మ్యాన్, తర్వాత ఇలాంటివి చాలా మ్యాన్లు, చాలా మ్యాన్లుగా మార్పు, డ్రైవరు చాలా 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 మార్పులు అన్నీ. అయితే అప్పుడు వీడియో మ్యాన్ కదా చెప్పాం, చెప్పేసరికి ఈ మహానుభావుడు తీయచ్చు కదా, డాంబికం కదా మనకి, గుంటూరు నుంచి వీడియో తీసే వాళ్ళని పిలిచాడు. అంతేనా, పిలిచిన తర్వాత ఇక వీడియో తీయమన్నారు కదా అని అంతా మంది మార్పులలాగా సెట్టింగ్ చేశాడు. చేస్తే ఒక్కసారి ఏం మాట్లాడలా అన్నారు అంతే, మొత్తం అంతా ఫెయిల్. ఆ రోజు మొత్తం అనేసరికి మొత్తం ఎక్కడ వాళ్ళు కెమెరాలు విడిచిపెట్టేసి అంతే కూర్చునిపోయారు. ఇంకా ఆ రోజుకి తత్సత్ అయిపోయింది. మళ్ళా సాయంత్రం అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, బాబు ఈరోజు వీడియో తీసారా బాబు, వాళ్ళు మరి చాలా జరిగినట్టుగా ఉందిగా నవరాత్రుల్లో. బాబు అదా అది అది వాళ్ళు జరగలేదులే బాబు అని మెత్తగా చెప్పారు. బాబు చెప్పి, బాబు కొంచెం తీయించండి బాబు, మాకు ఉంటాయి ఇటువంటివన్నీ, పంపిస్తే బాగుంటుంది మాకు ఇక్కడికి అంటే. అప్పుడు మళ్ళా అనుగ్రహించారు, మళ్ళా తీయమంటే ఈయన భయంగానే ఉంది తీస్తున్నాడు కానీ. ఇప్పుడు తీయడానికి ఎలా అంటే బాబుజీ అటు వస్తున్నారంటే ఈ మూల నుంచి, అందుకని మీకు తెలిసిపోతుంటుంది ఇది. ఇప్పుడు వీడియోలాగా ఉండదు భయం, నిర్భయం ఇలా పెట్టుకుని తీసారా, ఇలా పెట్టుకుంది ఇలా ఏ పక్క నుంచో ఆ మూల నుంచో, అందుకని బాబుజీ ఏ పక్క నుంచో ఈ పక్క నుంచో అలాగ వస్తారు కొన్నిటిలో, ఎందుకంటే అదంతా భయంతో తీసింది. బాబుజీ మహారాజ్ ఒకటే అంటుండేవారు, ఫోటోలు తీస్తున్నా వీడియోలు తీస్తున్నా, వీటన్నిటికీ యంత్రాలు కావాలయ్యా, మళ్ళీ నువ్వు చూడాలంటే నువ్వు హృదయంలో దాచుకుంటే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చూడొచ్చు కదా, అందుకని నీ హృదయం కావాలి రాయా, నీ హృదయం, నీ హృదయంలో ఉంటే ఆ ఫోటో నువ్వు షర్ట్లో పెట్టుకున్నావు అనుకో షర్ట్ విడిచిపెట్టినప్పుడు వదిలిపెట్టేస్తావు, ఇంకొక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నావు అనుకో అది వదిలిపెట్టేస్తావు, ఇంట్లో దేవతార్చనా నాకు అంటారు. ఇప్పుడేమైంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు? లేదండి, నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంట తీసుకెళ్తానండి. ఇప్పుడు నేను తీసుకురాలేదు కదా, మరి వెంట తీసుకెళ్తా ప్రతిసారి, ఇప్పుడు నాతో లేదు కదా. అందుకని ఈ బంధన ఇది లేదు, ఫేస్ మేకర్ అందామా పోనీ అంటే ఇందులో పెట్టేసి కుట్టేస్తారు కదా, ఫేస్ మేకర్ ఇక్కడ పెడతారు కదా, ఫేస్ మేకర్ ఫేస్ అదే ఫేస్ పేస్ట్ కాదు, అది ఫేస్ మేకరు ఇది పేస్ట్. ఏది ఇక్కడ విన్నది నువ్వు పేస్ట్ చేయాలి కదా, పేస్ట్ చేస్తే ఇంకా నువ్వు మర్చిపో, కరెంటు లేకపోతే రానిది అనేది కాదు అది. ఈ పేస్ట్ ఎప్పటికీ కూడా డిలేట్ అవ్వదు, డిలేట్ అవ్వదు. దాన్ని నువ్వెంత స్మరణ చేసి నువ్వు ఎన్నిసార్లు దాన్ని ఏది రివ్యూ చేసినా కూడా అది ఇంకా ఇంకా నీ జీవితానికి ఉపయోగపడేటువంటిదే. ఎంత ఉపయోగంగా చెప్పారు చూడండి గురుదేవులు. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి, లేకపోతే ఉన్నాయి, ఎక్కడున్నాయి నా దగ్గర ఉన్నాయి, ఎక్కడున్నాయి అదేంటి ఐప్యాడ్లో ఉన్నాయి లేకపోతే టేపుల్లో ఉన్నాయి, మన వెంట లేవు కదా, మన వెంట లేకుండా ఎందుకున్నాయి? అందుకని ఇక్కడ పేస్ట్ అవ్వాలి, ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇంకా ఎంతమందికైనా మనం కాపీలు చేయొచ్చు. పేస్టు ఏది ఇక్కడ దాచేసుకుంటే పేస్ట్ చేసి అది కాపీలుగా ఎంతమందికైనా పంపించవచ్చు కదా, కదా నువ్వు నుంచున్నావు పాపం వెనకాల వాళ్ళందరికీ. హరి ఓం. అమ్మయ్యా నిద్రపోయింది. అందుకని ఇవన్నీ అక్కర్లా, ఇప్పుడు ఈయన ఆడుతున్నాడు ఇక్కడ, విన్నాండే ఖేలది బ్రహ్మాండే ఖేలది, ఆట ఆడుకుంటూ ఆట ఆడుకుంటూ ఇప్పుడు మనకి ఎక్కడ దాకా వచ్చింది దేవి భాగవతము? అయ్యో ఆ అమ్మవారి యొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏంటి, ఆవిడ ధరిస్తోంది ఒక్కొక్క ఆయుధాన్ని ధరిస్తోంది. ఎందుకంటే ఎంతమందిని సంహరించాలో అది అప్పుడు ఏది చరిత్రలో ఉండేది కాబట్టి, ఇప్పుడు ఎలా ధరిస్తోంది, ఇప్పుడు ఆ అస్త్రాలతో పని లేదు. ఇదే మహాత్ముల ద్వారా వచ్చేటువంటిది ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధని మనం వింటూ వింటూ దానిలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకుని మనని మనం బాగుపరుచుకోవాలి. కొంత ప్రయత్నం మనది ఉంటే ఒక అడుగు నువ్వు వేసుకొస్తే 9 అడుగులు నేను వేస్తాను అంటాడు భగవంతుడు. అట్లాగే ఇలా కొంత ప్రయత్నము కాస్త ఉపాసనా మార్గంలో శ్రద్ధ చూపిస్తే తర్వాత రే నా బిడ్డవరా నువ్వు, నిన్నెక్కడ వదిలిపెడతానని ఆయన వదిలిపెట్టడు. ఇక అమ్మ వదిలిపెట్టదు. ఇప్పుడు అమ్మ ఒడిలో ఉన్నాం మనందరం. అమ్మ ఒడిలో ఉండి మనని ఉంచుకునే అక్కడ రాక్షస సంహారం చేస్తోంది తల్లి. మనం బరువు కాదమ్మా అమ్మకి. ఈ విశ్వరూపంలో ఉన్నటువంటి ఆ జగన్మాతకి ఆది పరాశక్తికి మనం బరువు అవుతామా? లేదు, ఎప్పటికీ బరువు కాదు. ఆలోచించండి, మన ఏది మన జగన్మాత ఆది పరాశక్తి అనేటువంటి తల్లి మనని ఏది మన పట్టుకొని మన హత్తుకొని అవేవి మన మీద పడకుండా అసలు మనకి వినిపించకుండా ఆ కార్యక్రమాలన్నీ ఆమె చూసుకుంటుందండి. ఎందుకంటే ఆవిడ మహారాజ్ఞి కదా, మహారాజ్ఞి కాబట్టి ఆవిడే చూసుకుంటుంది. కానీ మనకి మాత్రం లోటు ఉండనివ్వదు. ఎక్కడికక్కడ మనకు కావలసినటువంటి జ్ఞానక్షీరాలను అందిస్తూనే ఉంటుంది ఆ తల్లి. మనకు కావలసినటువంటి ఎప్పటికప్పుడు క్షుత్బాధను తీరుస్తుంది. క్షుతారూపేణ శక్తి సంస్థిత, ప్రేమ రూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత. ఎందుకు చెప్పబడింది అది అందులో మనకి? అమ్మ యొక్క రూపాలు అవన్నీ, ఆమె యొక్క రూపాలే మనకి ఏమవుతాయి వచ్చి శాంతి ప్రేమ. ఈ భగవంతుడు చూపించినటువంటి ప్రేమలో ఈ ప్రాపంచిక ప్రేమ ఎంతటిదండి, అవసరార్థ ప్రేమలు ఇవన్నీ కూడా. ప్రపంచంలో ఉన్న ప్రేమలన్నీ అవసరార్థ ప్రేమలే, కానీ భగవంతుడి ప్రేమ సుస్థిరం. అంటే భగవంతుడి ప్రేమ సుస్థిరం అంటే ఎక్కడ భగవంతుడు ప్రేమ? అసలు నిన్ను వదిలిపెడితే కదా నీలోనే ఉన్నాడు వాడు, చెప్పేదేమిటి? మన విడిచిపెట్టి ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు అని అనుకుంటున్నాం మనం. అవును, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు మనలో మనతో లేకపోతే భగవంతుడు సర్వవ్యాపకుడు అన్నదానికి ఏంటి? అందుకనే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు. మా పరాశర ప్రసాద్ వారు మాటి మాటికే ఇది గుర్తు చేస్తుండేవారు, గురుదేవులు చెప్తుండేవారు. అందుకని ప్రేమ, ప్రేమ అనేది ఆ జగన్మాత ఆది పరాశక్తి. మనకి ఇది క్రితం సంవత్సరం చెప్పుకున్నామండి ఒళ్ళోనే ఉన్నామని. మనం ఎప్పుడు ఒళ్ళోనే ఉన్నాం, ఒళ్ళో ఉంచుకునే ఆమె చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంది మన జీవితాన్ని. ఆ ప్రేమని మనం ఆధ్యాత్మిక పరంగా నిరంతరము అనుభవించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి ఈ జీవితంలో ఎప్పుడెప్పుడు ఏం వచ్చినా ఆమె చూసుకుంటుంది. ఆమె ఎవరిని వదిలిపెట్టారు సుమా, బాబుజీ అంటుంటే నేను చూస్తూనే ఉంటాను సుమా స్వామి అన్నమాట. అందుకని ఆ అభయహస్తానికి ఎప్పుడు నొప్పి ఉండదట, ఆ అభయహస్తం ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకని ఆ పరమాత్మ ప్రేమ సుస్థిరము, జగత్తు బంధుమిత్రుల ప్రేమ అస్థిరము. అంటే అది అవసరార్థ భక్తి. మనం కూడా భగవంతుడి దగ్గరికి అవసరార్థ భక్తిలాగా రావద్దు. అక్కడున్న నిజమైన ప్రేమని మనం గుర్తించాలి. గుర్తిస్తే అది నీ దగ్గరే ఉంది. కాబట్టి అటువంటి జగన్మాత, జగన్నాథుడు, గురునాథులు మనకి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షించుగాక. సుఖీ భవ. సుఖీ భవ. హరి ఓ.